పునరుద్ధాన దినంన మనమందరం కూడా ఆయన రక్తం చేత విమోచించబడిన ప్రజలంగా ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం. కాబట్టి కొన్ని విషయాలు మన గమనంలోకి తీసుకుని ఆ ప్రభువుని ఆరాధించుకుందాం. యోహాను సువార్త 15:11. యోహాను సువార్త 15:11 నేను చదువుతున్నాను, మీరు కూడా మీ ఇంట్లోనే చదువుతారండి. యోహాను సువార్త 15:11. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామను బట్టి మీ స్తోత్రాలు. మీ యొక్క మహాప్రేమను బట్టి, కృపను బట్టి మమ్మల్ని దర్శించారు. ఈ దినం మేము సజీవకులు మీ సన్నిధిలో ఉన్నామంటే అది కేవలం మీ కృప. అనదినము మీ కృపా వాత్సల్యతను నూతనంగా మాలో పుట్టించి ఈ రీతిగా మమ్మల్ని నడిపిస్తున్నకాయ వందలు స్తోత్రాలు. ఇంతవరకు అసక్తి సహవాసాన్ని ఆధారం చేసుకుని దేవా మీరు మహింపొందుతూ వచ్చారని విశ్వాసంతో ఉన్నాం. మరి సమయంలో ప్రభా, మరి మీ వాక్యం వినటి కొరకై నేను మేమందరం కూడా ఎదురు చూస్తుంటున్నా. దయగల తండ్రి, తెరబడిన ఆకాశమును మాకు అనుగ్రహింపచేయండి. ఆనాడు వేషభారణ్యంలో యాకోబు నిద్రపోతున్న సమయంలో తెరబడిన ఆకాశం నన్ను మీరు అనుగ్రహింపజేస్తూ వచ్చారు. ఒక నిచ్చిన భూమి మీద నుంచి ఆకాశమునికి వేయబడుతూ వచ్చింది. పరలోకమైనలో ఉన్నటువంటి అదృశ్యమైన సంగతులు, దృశ్యమైన సంగతులు అన్ని చక్కగా చూడగలుగుతూ వచ్చాడు. దేవా ఈ దినమున మేము కూడా తెరబడిన ఆకాశం యొక్క అనుభవాన్ని కలిగిన వారమై ప్రభు మీ వాక్యమును ప్రభు నా తండ్రి నేను చక్కగా విని గ్రహించి ఆ వాక్యము ద్వారా విశ్వాసంతో అటు పరలోక సంగతులు గ్రహించినట్లుగా మమ్మల్ని కూడా దర్శించండి. మీ వాక్యం చేత మా హృదయాలను తృప్తిపరచు. అయోగ్యుడిని అల్పుడైన నా యొక్క జీవితంలో కూడా మీ ప్రజలతో ప్రభు నా తండ్రి మీ వాక్యం విస్తృతపరచు కొరకే ప్రభు ఏర్పరచుకుంటూ వచ్చారు. చదవడం లేఖన భాగం ఎంతో ప్రశస్తమైనది, ప్రభు నా జ్ఞానానికి మించినది. దేవా మీరు అనుమతిస్తే తప్ప నేను మాట్లాడలేని పరిస్థితి. దయతో ప్రభుత్వ జ్ఞాపకం తెచ్చుకుని మీ జ్ఞానం యొక్క ప్రత్యక్షతను, ఆత్మ నింపుదల నడిపింపును నాకు అనుగ్రహింప చేసి సత్యవాక్యం సరిగా ఉపదేశించిన నిమిత్తమై నన్ను దర్శిస్తరవలసిందిగా వేడుకొనచ్చు. మరొకసారి నా బలహీనతలు ఒప్పుకొనచ్చు. మీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రేమైన వాళ్ళగా ఇక్కడ 15 వచ్చేటప్పటికి, యోహాను సువార్త 15 వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక శ్రేష్టమైనటువంటి మాట మనకు తెలియజేస్తున్నాడు. అక్కడ నేను నిజమైన ద్రాక్ష వెళ్ళని అని మాట్లాడుతూ ఇక్కడ 11 వచ్చేటప్పటికి ఈ మాటలు అంటున్నాడు. మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాడు. కాబట్టి ప్రభు యొక్క సంతోషం మనలో ఉండాలన్నా, మరి అలాగే ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సంతోషము పరిపూర్ణం కావాలన్నా ఆయన ఏం చెప్తుంటున్నాడో ఆ సంగతులు మనం గ్రహించే వారంగా ఉండాలి. అందుకొరకే ప్రాముఖ్యంగా 12 తెలియజేస్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకనొకడు ప్రేమింపవలనదే నా ఆజ్ఞ అని అంటున్నాడు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు. ప్రేమించుకోవాలరా, ఈ మాటలు మనకు అర్థమైనప్పుడు ఆ ప్రభు మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఆ ప్రభు మన ఎడల ఎంత కృప అనుగ్రహిస్తున్నాడు, అలాగే ఆయన యొక్క దయను బట్టి మనల్ని ఏ రీతిగా చూసుకుంటున్నాడో, లేదంటే భద్రపరుస్తుంటున్నాడో, లేదంటే మన యందు ఎంతటి జాగ్రత్త లేదంటే శ్రద్ధ కలిగి ఆ నిత్య రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తుంటున్నాడో అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంకొక మాట మీకు తెలియజేస్తాను. ఇక్కడికి వచ్చేటప్పటికి 16 ఒక మాట రాస్తూ వచ్చాడు. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచినట్టుకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించి తిని. ఈ సందర్భంలో నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని. ఎలా ఏర్పరచుకున్నాడు? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు అయినప్పటికి కూడా, అంటే మనము ఆయన ఏర్పరచుకోకపోయినప్పటికి కూడా ఆ ప్రభు మనల్ని ఏర్పరచుకుని నియమించుకుంటూ వచ్చాడు. ఇది ప్రాముఖ్యమైన సంగతి. రెండవదిగా ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ 19 ఈ మాట రాయబడుతూ వచ్చింది, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. ఇక్కడ పైన సందర్భంలో లేదంటే 16 మనం చూస్తే నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించుకుని అన్నాడు. అక్కడ 19 వచ్చేటప్పటికి అలా ఎలా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు, ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నప్పుడు చూసినప్పుడు లోకములో నుండి ఏర్పరచుకుంటూనే మిమ్మల్ని నేను అంటున్నాడు. ఈ మూడు విషయాలు మనం ప్రాముఖ్యంగా ఆయన ఈ సంగతులు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన మనకు సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నాడు. ప్రేమేంటి వల్లరా, ఈ లోకంలో పాపముల చేత అపరాధముల చేత పాపభూయిష్టమైన లోకములో జీవిస్తూ ఎలాంటి నెమ్మది సంతోషము ఆనందము అంటే ఇది దైవిక సంబంధమైన ఆనందం సంతోషం. మనం ఈ లోకానుసారంగా జీవించినప్పుడు వాళ్ళు ఆనందపడట్లేదా సంతోషించట్లేదా అంటే ఉంది, కానీ దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తున్నటువంటిది ఏదైనా సరే నిజమైంది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా అబద్ధమే, ఎందుకంటే లోకంలో ఉన్నవాడు లోకంలో మరి లోకాధికారిగా పిలువబడుతున్నవాడు ఎవడంటే వాడు అబద్ధికుడు అని రాయబడుతోచింది. ఆది నుండి కూడా వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని రాయబడుతోచింది. కాబట్టి మనం లోకంలో ఉన్నదంతా కూడా మాయా, అది మనల్ని మోసగించేది అని గుర్తిరిగినప్పుడు అందులో నుంచి కలిగేది ఆనందము సంతోషము అది నిజమైనది కాదు, అది శాశ్వతమైనది కాదు అని మనకి అర్థమవుతోంది. అయితే ప్రభు ఇక్కడ శ్రేష్టమైన మాట తెలియజేస్తా ఉంటున్నాడు, మీ నా సంతోషము మీ యందు ఉండాలి, అలాగే మీ సంతోషం నేనే సంతోషం అయితే ఇస్తున్నానో ఆ సంతోషాన్ని మీ జీవితంలో పరిపూర్ణం చేసుకోవాలి. అందుకొరకే ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆ సంగతి మనకు అర్థమైనప్పుడు ఆయన ఎందు మనము ఆనందించగలుగుతాం, కాబట్టి ఆయన ఎందు మనము సంతోషించగలుగుతాం. ఫిలిప్పి పత్రికలో 4వ అధ్యాయం కూడా అదే అంటాడు, ఎల్లప్పుడు కూడా ఈ సంతోషం ఎప్పుడు ఉండాలి, కొద్ది సమయమా, రోజులో 1 గంట 2 గంటలు అని అంటే అలా కాదు. ప్రభునందు ఉన్నవారు ఎవరైనా సరే ఎల్లప్పుడు కూడా అంటే ప్రతి సమయంలో కూడా సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. ఎందువరకు అనంటే ప్రేమినులరా, మనల్ని ఆయన యొక్క సన్నిధానంలోనికి మనల్ని ప్రవేశపెడుతూ వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే అదే మనకు అర్థమవుతా ఉంది, ఆయన కృపలోనికి మనం ప్రవేశించిన వారమై. ఏ కృప అది అనంటే దానికి కృపలోనికి ప్రవేశించడం అంటే మనకి ఏమర్థమవుతుంది అనంటే ఆయన సన్నిధానంలోనికి, ఆయన సన్నిధానంలోనికి. అందుకని మొట్టమొదటిలో అంటాడు, విశ్వాసమును బట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా మనకు సమాధాన పరుచుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవునితో తండ్రిని దేవునితో సమాధానము ఎప్పుడైతే మనకు కలుగుతూ వచ్చిందో అప్పుడే మనకు కృపలోనికి ప్రవేశం. అప్పుడు కృపలోనికి ప్రవేశం అంటే మనకి ఏమి అర్థమవుతుంది అనంటే దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశము. కాబట్టి ఎప్పుడైతే తండ్రిని దేవునితో సమాధానం, ఎలా వచ్చింది సమాధానం, అసలు సమాధానం ఏం చూపిస్తా ఉంది అనంటే మన పాపం యొక్క స్థితిని బట్టి దేవునికి మనం శత్రులమై ఉన్నాం. కాబట్టి ఆ శత్రుత్వం ఉన్నంత కాలము మనకు దేవునితో సమాధానం ఉండదు. ఆ శత్రుత్వం ఒక సమస్య పాపం ద్వారా వచ్చింది, ఆ పాపం తొలగించబడినప్పుడే మరలా దేవునితో మనం సమాధాన పరచగలదు. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ యొక్క పాపమును, ఆ యొక్క శాపమునకు, ఆ శిక్ష అంతా కూడా ఆయన అనుభవించి, ఆయన మనపక్షంగా ఆ శిక్షను అనుభవించడం ద్వారా, ఆ సిలువ మరణాన్ని పొందుకోవడం ద్వారా, అందుకని రోమపత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలోనే ఆ సిలువ మరణము ద్వారా మనల్ని సమాధాన పరచుకున్నాడు, ఇప్పుడు మనం ఇట్టి సమాధాన స్థితిని పొంది ఉన్నాము అని చెప్పి పౌలు గారు తన యొక్క అనుభవంలో నుంచి రాస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనకు సమాధానం కలుగుతూ వచ్చిందో అప్పుడే మనకు దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశం కూడా కలిగింది అనేది మనకు అర్థమవుతోంది. కాబట్టి ప్రేమైనరా, ఎందుకు మనల్ని అలా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి దేవునితో సమాధాన పరిచి ఆయన యొక్క సన్నిధానాలను తీసుకుని వచ్చాడు అనున్నప్పుడు ఏముంది ఆయన సన్నిధిలో అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది 11వ వచనం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం చూస్తే ఈ మాట రాయబడుతూ వచ్చింది, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. ఈ మాట చూడండి ఎంత ఆ చక్కగా రాయించాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రేమైన వాళ్ళరా, ఎందుకొరకు ఆయన సన్నిధానంలోనికి మనల్ని ప్రవేశపెడుతూ వచ్చాడు, అందుకనే ఆ సిలువ మరణం ఆయన పొందినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి 2గా చినిగిపోయింది. అప్పుడే ఆయన ఆలయంలోనికి, పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రవేశం మనకు కలిగిందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అప్పటి వరకు అందరు కూడా ఆవరణలో నిలిచి ఉండటమే వాళ్ళ యొక్క భాగ్యం కూడా ఇజ్రాయెల్ ప్రజలకి. ఆ ప్రత్యక్ష గుడారం బట్టి వాళ్ళు అతిశయించినప్పటికీ ఒక్క ప్రధాన యాజకుడు, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్లేస్తాం మేము. యాజకులు ప్రధాన యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉండే సమయం, అది కూడా ఆ సేవ యాజక ధర్మాన్ని జరిగించే సమయంలో మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా పరిస్థితి ఆవరణంలోనే, అంటే పరిశుద్ధమైన స్థలంలో వెళ్ళడానికి ప్రవేశం దొరకలేదనంటే అవునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ఆ పాత నిబంధనను బట్టి దేవుని ప్రజలారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఆ ప్రవేశం లేదు. కానీ ప్రభు యేసుక్రీస్తు యొక్క సిలువ మరణము, ఆయన రక్తము ద్వారా మనతో చేసిన నిబంధనను బట్టి మనకు పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రవేశం. ఎందుకంటే ముందుగా మనకంటే ఆయన ప్రవేశిస్తూ వచ్చాడు కాబట్టి మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేశాడు. మన కొరకు ఆయన మన పాపం యొక్క కృత్యముల కొరకు, అజ్ఞాన కృత్యముల కొరకు ఆయన మరి బలిగా అర్పించబడి దాని అంతటిని కూడా తొలగించి వేసి ఆ వైరుధ్యాన్ని, వివాదమును, శత్రుత్వాన్ని తొలగించి వేసి తన దేవునితో సమాధానం పరిచాడు. కాబట్టి ఇప్పుడు సమాధానం కలిగిన వారమై ప్రోక్షించబడిన హృదయాలు, అంటే ఆయన రక్తము ద్వారా కడగబడినటువంటి వారమై దేవుని యొక్క సన్నిధానంలో ప్రవేశపెడుతూ ఉంటున్నాడు. ఎందువరకు అనంటే ఇది చూడండి, జీవ మార్గమును, జీవం గల దేవుని యొక్క మార్గములు, ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క సంకల్పములు అన్ని కూడా తెలియజేయ నిమిత్తమై ఆయన సన్నిధానంలో తీసుకుని వచ్చాడు. అంత మాత్రమే కాదు అని మనకి లేఖనానుసారంగా మనం చూసుకుంటే చదవడం లేఖన భాగాన్ని బట్టి నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, దేవుని నామానికి మయం కలగం గాక. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము, ఇది ప్రభు ఇచ్చే సంతోషం. అందుకని ఇక్కడ మనం చదవడం లేఖన భాగంలో 15 అక్కడ 11 చూస్తే, అలాగే 16 అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ అంటాడు ఇక్కడ 22 వచనంలో, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుతున్నారు గాని మిమ్మల్ని మరలా చూచేదను అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవడనో మీ అద్దె నుండి తీసివేయలేడు. కాబట్టి దేవుని ద్వారా మనకు అనుగ్రహించే ఆనందాన్ని, దేవుని ద్వారా మనకిచ్చే సంతోషాన్ని ప్రేమను ఎవరు కూడా మన దగ్గర నుంచి తొలగించలేరు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన గొప్ప సంగతి ఏంటంటే ఆయన మనల్ని సంతోష పెట్టడానికి, ఆయన మనలను ఆనందింప చేయడానికి, అందుకని యెహోవా వలనైన ఆనందము మీకు బలాన్ని. కాబట్టి ఈ సంతోషం ఆనందాన్ని బట్టి మనకేం కలగజేస్తున్నాడంటే మన ఎముకలకు, దేహానికి బలాన్ని కలగజేస్తున్నాడు అనేది కూడా రెండో విషయాన్ని మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ఆ ప్రభువులో మనకు సంతోషము. అందుకని ఆయన అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించుకున్నాను. ఎందుకు నియమించుకున్నానంటే జీవ మార్గమును తెలియజేయ నిమిత్తము, ఆయన యొక్క మార్గములను మనకు బయలుపరిచే నిమిత్తము, ఆయన యొక్క సంకల్పమును, ఉద్దేశములు మనకు తెలియజేయ నిమిత్తమై ఆయన మనల్ని ఏర్పరచుకుని నియమించుకున్నాడు. ఇది మొట్టమొదటి సంగతి. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రేమినుడా, ఈ సంతోషాన్ని మనకి ఇచ్చిన కొరకై, ఈ సంతోషాన్ని, ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు గాని మిమ్మల్ని మరలా చూచేదను అని అంటున్నాడు. ఇప్పుడు దుఃఖము దేని బట్టి కలుగుతా ఉంది అని అంటే మనం గ్రహించాం, మనం అర్థం చేసుకోవచ్చు పాపం బట్టి. అందుకనే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా అని ప్రభు ఆ బోధిగంత నివాసులందరినీ కూడా పిలుస్తూ ఉంటున్నారు. కాబట్టి ఎందుకొరకు ఈ భారము అనేది లోకములో ఉన్నటువంటి మన యొక్క పరిస్థితిని బట్టి మనకు కలిగింది, అదే దాన్ని మనం మోయలేం, ఆ భారాన్ని మనం మోయలేం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు పిలుస్తుంటున్నాడు, ఆ భారమును మీ అద్దె నుంచి, మీ మీద నుంచి తొలగించగలిగిన వాడును నేనే అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన శ్రేష్టమైన సంగతి, ఆయన ఎందుకొరకు మనల్ని నియమించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని చూసినప్పుడు మొట్టమొదటిగా మన యొక్క పాపం యొక్క భారమును తొలగించి వేసి, దుఃఖమును తొలగించి వేసి నిజమైనటువంటి సంతోషాన్ని, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని, మరి పరిపూర్ణమైన సంతోషాన్ని మనకు అనుగ్రహించుట కొరకై ఆయన మనల్ని ఏర్పరచుకుని నియమించుకున్నట్లుగా మొదటిగా మనం చూడొచ్చు. దీన్ని బట్టి మనం దేవుని ఆరాధించబద్దులమై ఉన్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు ఏర్పరచుకుని నియమించుకోవటంలో అనే విషయాన్ని మనం గ్రహించవలసిన సంగతి ఏంటంటే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, ఈ మాట చూడండి, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకుంటూ వచ్చాను. దేవుడే మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. ప్రియమైనటువంటిలారా, ఎంత శ్రేష్టమైనటువంటి సంగతి. ఈ మాటలు మనం గ్రహించినప్పుడు, ఇక్కడ గొప్ప ఆధ్యాత్మిక సంగతిని బయలుపరుస్తున్నాడు. లోకంలో మనం స్నేహితుల్ని ఏర్పాటు చేసుకుంటాం, ఇది ఈ రీతిగా ఏర్పాటు చేసుకోవడం కాదు, ఇది ఇంకా అధికమైనటువంటి సంగతిని మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ లోకములో నుంచి మిమ్మల్ని ఏర్పరచుకుంటుని అనే మాట మనం చూసినప్పుడు దీంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థం ఏంటంటే, లోకములో నుంచి మనల్ని లాగివేశారు. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఎలాగంటే లోకములో నుంచి తన అధికమైనటువంటి బలము చేత, అధికమైనటువంటి శక్తి చేత మనల్ని లాగివేశాడు అని చెప్పేది అర్థమవుతోంది. ఎందుకంటే ప్రత్యేకత. అందుకనే గడిచిన దినాల్లో మీకు ఒక విషయాన్ని తెలియజేస్తూ వచ్చాను. ఒక వర్తమానంలో నిర్గమకాండం 8:23 ఆ మాట గురించి మాట్లాడిస్తూ వచ్చాడు దేవుడు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచేదను అని అంటాడు ప్రభు అక్కడ. కాబట్టి నిర్గమకాండం 8:23 అక్కడ ఐగుప్తు రాజుతో అంటాడు ఫరోతోటి, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచేదను. ఎలా ప్రత్యేక పరుస్తున్నాడు? ఆయన యొక్క బలాతిశయమును, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క అధిక బలాన్ని అక్కడ వినియోగిస్తూ వచ్చాడు దేవుడు. అద్భుతమైనటువంటి కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించిన కొరకై తన యొక్క బలాన్ని, అందుకని ఫరోతోని అంటాడు, నా బలమును భూమి ఎందంతటా కూడా ప్రకటించ నిమిత్తమై, తెలియజేయ నిమిత్తమై నేను నిన్ను ఏర్పరచుకుంటూనే అని అంటాడు. కాబట్టి ఐగుప్తులో ఉన్నటువంటి తన యొక్క ప్రజలను లాగువే నిమిత్తమై ఆయన తన మహాబలమును ఉపయోగించాడనంటే అవును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఈనాడు నీవు నేను కూడా మనం గ్రహించవలసిన గొప్ప సంగతి కూడా ఇదే. పాపములో నుంచి తన యొక్క బలము చేత మనల్ని లాగి ఉన్నాడు. అంటే లోకములో నుంచి మనల్ని ఏర్పరచుకున్న నిమిత్తమై ఆయన మహాబలమును, అధిక బలమును ఉపయోగిస్తున్నాడు అనేది అర్థమవుతున్న సంగతి. ప్రేమైన ఈ మాటను ఇంకా మీకు విపులంగా అర్థం కావడానికి ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను. మనము మరి లోకములో ఉన్నాం. ఈ లోకము ఎలా చూపిస్తున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని పెట్టానంటే, కీర్తన గ్రంథం 40వ అధ్యాయంలో ఒక మాట తెలియజేస్తాడు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయంలో ఎంత శ్రేష్టమైన మాట. ఈ మాట మనకు అర్థమైతే మనం ఎలా లాగివేయబడ్డామో లోకంలో నుంచి, అప్పుడు మనకు అర్థమవుద్ది ప్రభువును మనం చక్కగా మనం ఆరాధించుకోవచ్చు ఆ మాటలను బట్టి. చూడండి 40వ అధ్యాయంలో ఇక్కడ మొదటి నుంచి నేను చదువుతున్నాను. దావీదు గారు తన యొక్క అనుభవంలో నుంచి రాస్తున్నటువంటి మాట, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను అని అంటున్నాడు. ఈ మాట చూసారా? నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఈ మాట అర్థం కావడానికి మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. ప్రేమించగలరా, ఇక్కడ మనము లోకములో మనము నివసిస్తున్నటువంటి సమయంలో, నడుస్తున్నటువంటి సమయంలో అది ఎలా పోలుస్తున్నాడంటే, ఊబి అంటే ఆ జిగట గలటువంటి బురద. ఆ పల్లెటూరులో ఉండే వాళ్ళకి బాగా అర్థమవుతుంది, పట్టణాల్లో ఉండే వాళ్ళకి కొంచెం తక్కువ అర్థమవుతుంది. ఎందుకంటే ఆ నేలలు అక్కడ మనకు కనపడుతూ ఉంటాయి, బురద నేల, జిగట మన్ను కలిగినటువంటి నేలలు. అక్కడ దిగుతూ ఉన్నప్పుడు మరి కాలు మనకు దిగిపోయి ఒక్కోసారి రానటువంటి పరిస్థితులు. అంత మాత్రం కాదు, ఊబి కలిగినటువంటి ప్రదేశాలు కొన్ని ఉంటాయి ఆయా ప్రాంతాల్లోనే. ఆడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం గ్రహిద్దాం, లోకం అంతా కూడా ఇక్కడ భూమి అంటే భూమి అంతా కూడా కప్పబడి ఉంది, పచ్చగా మరి పచ్చికతో కప్పబడి ఉంది. ఇప్పుడు దాని కింద మనం చూసినప్పుడు అది గట్టిగా మనకు పైన కనపడుతుంది, కానీ కింద బురద నేలతో జిగట కలిగినటువంటి బురద నేలను కలిగి ఉంది. ఈ లోకం అంతా కూడా అలాగే మనల్ని భ్రమపరుస్తున్నాడు సాతానుడు. ఇప్పుడు దాని మీద మనం నడుస్తున్నాం అనుకోండి, అడుగు వేసే కొద్దీ కూడా మనం ఏంటంటే ఇంకా లోతుల్లోకి దిగిపోతూ ఉంటాం, ఇంకా లోతుగా మన కాలు దిగబడతా ఉంటుంది. మనం ప్రయత్నం చేస్తాం ఆ యొక్క బురదలో నుంచి, జిగట కలిగినటువంటి ఆ బురదలో నుంచి, ఊబిలో నుంచి మనల్ని మనం తప్పించుకోవడానికి, లేదంటే మనల్ని మనం కాపాడుకోవడానికి, లేదంటే దాని నుంచి బయటకు రావడానికి మనం ప్రయత్నం చేస్తున్న కొద్దీ ఆ ఊబిలో మన యొక్క కాళ్ళు ఇంకా లోతుకి దిగబడిపోతూ ఉంటాయి. ఎవరైనా మనకు సహాయం చేయడానికి, ఒకవేళ వాడు కూడా ఆ ప్రదేశానికి వచ్చి దిగి మనం సహాయం చేస్తా ఉంటే వాడు కూడా దిగబడిపోతూ ఉంటాడు, పైపించి ఇంకా అధికమైనటువంటి లోతుకి మనం దిగబడిపోతున్నామని చెప్పి ఆ ఊబి అనే ప్రదేశం గురించి మనకు మాట్లాడుతుంటున్నాడు దేవుని. అక్కడ దావీదు గారు అదే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ మనం గమనించవలసిన గొప్ప సంగతి ఏంటంటే, పాపం అనే ఊబిలో లేదంటే లోకం అనే ఊబిలో దిగబడిన మానవుడు, ఉన్నటువంటి మానవుడు తను తాను కాపాడుకోలేడు. అంత మాత్రమే కాదు, కానీ తను కాపాడటానికి ఎవరైనా తన యొక్క స్థితిని చూసి ఒకవేళ పరితాపం ఉంది, వాడు కూడా ప్రయత్నం చేస్తే కాపాడటానికి వాడి పరిస్థితి కూడా అదే. అంటే ఏ మానవ శక్తి కూడా పాపం అనే ఊబిలో నుంచి ఒక వ్యక్తిని బయటకి తీయలేదు, లాగలేదు. ఆ కార్యము చేయగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. పాపమనే ఊబిలో నుంచి మనల్ని లాగి బయటికి ప్రేమల మనల్ని రక్షించినటువంటి వాడిగా ఆ ప్రభు మనకు కనపడుకుంటున్నాడు. ఇంకొక మాట, ఎందుకొరకు ఇక్కడ ఏర్పరచుకుంటాడు, ఇక్కడ ఎక్కడి నుంచి ఏర్పరచుకుంటున్నాడు అనేది ఇప్పుడు లోకము అని అర్థమవుతా ఉంది. ప్రేమల లోకము ఏంటి, లోకం మనకి ఏం చూపిస్తా ఉంది అని అన్నప్పుడు, మనం ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు మనం ఈ అంత్య కూడా దృశ్యమైనవన్నీ కూడా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో రాసినప్పుడు లోకము దాని ఆశలు గతించిపోవును అని అంటాడు. గతించిపోతాయి అనంటే ఇక్కడ మనం లోకము గురించి మనం అర్థం చేసుకోవాల్సిన గొప్ప సంగతి ఏంటంటే, ప్రేమైన వలరా లోకము అంటే లోకములో నుంచి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అంటే గతించిపోయే వాటిలో నుంచి, నశించిపోయే వాటిలో నుంచి ప్రభు మనల్ని బయటకు లాగాడా అనంటే అవును. ఎందుకొరకు లాగాడు అనంటే నిశ్చలమైన రాజ్యంలో ప్రవేశించడం కొరకే. ఈ మాట చూడండి, ఇక్కడ లోకం ఏంటంటే లోకము దాని కాసులు గతించిపోతాయి అన్నాడు. అంత మాత్రమే కాదు గాని ఇంకొక మాట, నాకు ఒక మాట గుర్తొస్తోంది, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 35వ వచనం అనుకుంటా ఆ మాట అంటాడు, ఆకాశమును భూమిని గతించిపోతాయి గాని నా మాటలు మాత్రము గతించిపోవు. అనంటే లోకము, లోకములో ఉన్నదంతా కూడా కనబడుతున్నదంతా కూడా గతించిపోయేదిగా ఉంది, కానీ కదల్చబడినది గతించిపోనిది కొన్ని ఉన్నాయనంటే దేవుని యొక్క వాక్యం అదే చెప్తా ఉంది. అంటే స్థిరముగా కదలకుండా నిలబడేది కొన్ని ఉన్నాయి, అది మనకు అర్థం కావాలి. దీని కొరకే ప్రభు మన లోకంలో నుంచి ఏ లోకము గతించిపోయేదిగా ఉందో, ఏ లోకము నశించిపోయేదిగా ఉందో, ఇక్కడ చూస్తున్నాం మనం సూర్యుని చూస్తున్నాం, చంద్రుని చూస్తున్నాం, ఆకాశ నక్షత్రాలను చూస్తున్నాం, ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది ఇవన్నీ కూడా గతించిపోతాయి, ఇవన్నీ కూడా గతించిపోతాయి. మరి శాశ్వతమైనది ఏంటి? మనం చూసేది, మనం ఉంటున్నదంతా కూడా అశాశ్వతమైనదా? ఈ లోకంలో మనకు శాశ్వతమైనది ఏంటి, ఏది లేదా అనంటే దేవుని యొక్క వాక్యం అందుకే సెలవిస్తా ఉంది. అందుకనే నీ కొరకు శాశ్వతమైనది, నీ కొరకు కదల్చబడినది, నీ కొరకు స్థిరమైనది ఇచ్చుట కొరకై లోకంలో నుంచి లాగివేసిన వాడిగా మనం కనబడుతున్నాడు. ఎప్పుడైతే దీన్ని మనం గ్రహించగలుగుతాం, ఎప్పుడైతే మనము దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు, లోకంలో నుంచి మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు, నియమించుకున్నాడని చెప్పి మనం గ్రహిస్తామో, అప్పుడు మనకు అర్థమవుద్ది ఈ లోకంలో ఉన్నదంతా కూడా అశాశ్వతమైనది, అది శాశ్వతమైనది కాదు. పైపెచ్చి ఇప్పుడు నేను సంతోషిస్తున్నటువంటి సంతోషం గాని పొందుతున్న ఆనందం గాని ఇది నిజమైనది కాదు, అది శాశ్వతమైన సంతోషము ఆనందం కాదు, కొద్ది సమయం మాత్రమే ఉండేదే. ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుని నవ్వుకుంటూ ఉంటే ఒక అర్ధ గంట సేపు మాట్లాడుకుంటారు, లేదంటే ఒక గంట సేపు మాట్లాడుకుంటారు, లేదంటే ఒక రోజు మాట్లాడుకుంటూ ఉంటారు, అది అంతవరకే. తర్వాత ఏంటి ఆ సంతోషం, తర్వాత ఏంటి ఆనందం అన్నప్పుడు అతడు ఒంటరి వాడి, మరలా ఆ సంతోషం తన ఇద్దరి నుంచి ఎగిరిపోతుంది, వెళ్ళిపోతూ ఉంది ప్రేమగా. కానీ దేవుడు అలా కాదు, శాశ్వతమైనది, స్థిరంగా ఉండేది మనకి ఇవ్వటానికి ఇష్టపడుతుంటున్నాడు. ఎప్పుడైతే మనము దేవుడు మనం లోకములో నుంచి ఏర్పరచుకుని నియమించుకున్నాడు అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, అప్పుడు మనకు అర్థమవుతా ఉంది ప్రేమైన వాళ్ళ లోకములో ఉన్న సర్వము కూడా. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం గమనించాలి, లోకములో ఉన్నటువంటి సర్వము ఎలా ఉంటుందంటే, అక్కడ మనం లోకంలో నుంచి ఎప్పుడైతే ఏర్పరచుకున్నాడు లేదా నియమించుకున్నాడు లేదంటే బయటకు లాగాడు అనే విషయంలో మనం గ్రహించవలసినటువంటి గొప్ప సంగతి ఏంటంటే, లోకంలోని సర్వము కూడా అంతకంతకు లోతుగా మునిగిపోయే జిగట గల దొంగ ఊబి అని మనకు అర్థమవుతా ఉంది. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం గమనించాలి, లోకంలో ఉన్నదంతా కూడా అది సమస్తము కూడా అంతకంతకు లోతుగా దిగిపోయే ఆ ఊబిని మనకు చూపిస్తా ఉంది, లేదంటే దాన్ని పోలినది, లేదంటే అదే అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందుకని కీర్తన గ్రంథం 42లో ఉన్నటువంటి ఆ మాటకి అర్థమేనంటే, ప్రేమైనట్లారా పాపి అయినటువంటి వాడు ఎక్కడ నడుస్తూ ఉంటున్నాడు అనంటే, ఇక్కడ మనం గ్రహించవలసిన ఈ మాట దేవుని యొక్క వాక్య ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపి అయినటువంటి మనుష్యుడు దొంగ ఊబి మీద నడుచుచు జిగట గల బురదలోకి దిగజారిపోతూ ఉంటున్నాడు. ఈ మాట శ్రేష్టమైంది, మన యొక్క పూర్వస్థితి ఇదే, లోకంలో నుంచి మనం ఏర్పరచుకున్న మునుపు మనం పాపులము. ఇంకా ఎలాగంట, దొంగ ఊబులు నడుచుచు జిగట గల బురద గల ప్రదేశంలోనికి అంతకంతకో దిగజారిపోయేవాడు. ఇప్పుడు ఈ మాట అంటున్నాడు ప్రభు, నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పరచుకుని నియమించిందనే మాటలో మనం అర్థం చేసుకోవాల్సిన గొప్ప సంగతి ఏంటంటే, ప్రేమిటారా, ఆయన ఇక్కడ లోకమనే మాయల్లో నుంచి, ఆకర్షణలో నుంచి, ఆ లోకమనే ఊబిలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి మనల్ని లాగివేశారు. లాగేసి ఏం చేశాడు, నిశ్చలమైన రాజ్యంలోనికి మనల్ని ప్రవేశపెట్టి వచ్చాడు. ఇక్కడ అందుకనే ఎబ్రిలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడతా వచ్చింది, 12వ అధ్యాయము ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తే ఈ మాట మనకు అర్థమవుతా ఉంది. 28వ వచనాన్ని 12:28లో ఈ మాట రాయబడుతూ వచ్చింది, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. దేవునికి మహిమ కలుగును గాక. అందువలన ఎప్పుడు దేవుడు లోకములో నుంచి మనల్ని ఏర్పరచుకునటం ద్వారా, లేదంటే ఆ జిగటగల దొంగ ఊబిలో నుంచి మనల్ని పైకి లేపటం ద్వారా లేదంటే లాగివేయటం ద్వారా మనకు కలిగినది ఏంటంటే, అప్పటి వరకు మనం అశాశ్వతమైన దాంట్లో ఉన్నాం, మరి గతించిపోయే దాంట్లో ఉన్నాం, సమస్తము కూడా గతించిపోయేదిగా ఉంది. కానీ ఇక్కడ అంటున్నాడు, ఎందుకొరకు లోకంలో నుంచి మనల్ని లాగివేసి ఏర్పరచుకుని నియమించుకుంటూ వచ్చాడంటే, నిశ్చలమైన రాజ్యము, అదే పరలోక రాజ్యం, అదే దేవుని యొక్క రాజ్యము, అదే ఆత్మ సంబంధమైన మందిరము, అదే ఇంకొక మాట చర్చ్ లేదంటే సంఘము. దీని కొరకై ఆయన తన ప్రాణమును బలిగా అర్పించవలసి వచ్చింది. ప్రేమైన వదా ఒక మాట చెప్పినా, ఆదికాండంలోనే ఈ మాట మనకు చూపించాడు. ఆదికాండం 2వ అధ్యాయంలోనే ఆ యొక్క చర్చ్ నిర్మాణం, అంటే చర్చ్ అంటే నాలుగు గోడలు కాదు ప్రేమైన వదా, ఈ మాట మనం అర్థం చేసుకోవడానికి చాలా లోతైన అర్థాన్ని మనం గ్రహించాలి. చర్చ్ అంటే నాలుగు గోడలు కాదు, కనపడుతున్న కట్టడం కాదు. ఈ మాట మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆదికాండంలో ఆదామును మరి దేవుడు నిర్మించాడు తన యొక్క స్వరూపంలో తన పోలిక చెప్తున్నాడు. అక్కడ రాయబడుతూ వచ్చింది, ఒకే దినాన వాళ్ళిద్దరు కూడా నిర్మించబడుతూ వచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు యొక్క జన్మలో కొంత వ్యత్యాసం, అంటే గ్యాప్, అంటే సమయం కాలం ఇది, అంటే కొంత సమయాన్ని అక్కడ మనకు చూపిస్తూ ఉంటున్నాడు. ఈ రోజు మనము చూస్తున్నటువంటి 24 గంటలు కాదు. ఆదికాండంలో మరి మొదటి 2-3 అధ్యాయాలు మనం చూసినప్పుడు అది 24 గంటల సమయాలు కాదు. ఏంటి అది, అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినం అయింది అంటాడు. ఏది అస్తమించింది, ఏది ఉదయించింది అన్నప్పుడు మాట్లాడినప్పుడు, మరి 4వ దినాన సూర్యుని కలగజేస్తే మరి మొదటి 3 దినాలు ఏది అస్తమించింది, ఏది ఉదయించింది? ఈ మాట మనం గ్రహించాలి. అంటే దేవుని యొక్క తేజస్సే, దేవుని యొక్క వెలుగే ఆ రీతిగా దేవుడు అనుగ్రహింపజేస్తూ వచ్చాడు అని అంటే, అప్పుడు ఉన్నటువంటి సంగతులు విషయాలు చూస్తే 24 గంటల సమయం కాదు. దేవుడు ఉదయించాడు అంటే వెలుగును ఉదయింపజేస్తూ వచ్చాడు, అలాగే అస్తమింపజేశాడు అన్నప్పుడు చూసినప్పుడు ఇలాంటి రోజులు కాదు. ఇలాగ మనం 24 గంటల సమయాన్ని వేసుకుంటే అది కొన్ని 1000 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కొన్ని 100 సంవత్సరాలు అయి ఉండొచ్చు, లేదా కొన్ని నెలలు అయి ఉండొచ్చు, మనకు తెలియదు దేవుడు ఎంత సమయాన్ని అక్కడ అనుగ్రహించాడు. అయితే చూడండి, అక్కడ ఆదాము మనుషులు భూమి మీద ఉన్నటువంటి జంతువులకి, పక్షులకి, అన్నిటికీ పేర్లు పెట్టాడు. పేర్లు పెట్టిన తర్వాత అప్పుడు గాఢ నిద్ర కలుగుతూ వచ్చింది. అంటే ఈ ఒక మనిషిని చూడండి, ఈ లోకంలో ఒక మన కుటుంబంలో మనకు ఒక బిడ్డ పుట్టాడు. ఒక బిడ్డ పుట్టడానికి మరి పుట్టిన తర్వాత అతను పేరు పెట్టాలంటే ఎంత సమయం ఆలోచిస్తాం? అలాంటిది పెట్టిన పేరు పెట్టకుండా ప్రతి జాతిలో మరి ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల వాటిలో కూడా పెట్టిన పేరు పెట్టకుండా, మనమైతే పెట్టిన పేర్లు పెట్టుకుంటాం. నా పేరు రమేష్, రమేష్ కలిగినటువంటి పేర్లు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. కానీ ఆదాం అలా పెట్టలా, భూజంతువులకు గాని ఆకాశ పక్షులకు గాని ఆయన ఏదైతే పేర్లు పెట్టాడో అలా పెట్టలేదు, పెట్టిన పేరు పెట్టుకుని పెట్టు వచ్చాడు. అంటే ఎంత సమయం పట్టిందంటారు చూడండి, ఆలోచన చేయండి. అలాగా ఆ ఎందుకు పెట్టించాడు అక్కడ, ఆ సమయంలో సాటిన సహకారి ఏదైనా దొరుకుద్దేమో చూశాడు. కానీ మనుషుడు ప్రత్యేకమైన వాడు, జంతువుల్లోనూ పక్షుల్లోనూ ఆయన సాటిన సహాయము దొరకలేదు. ఆయనను ఆదాముకు సాటిన సహాయం దొరకలేదు అని అంటున్నాడు. అంటే ఆదాము పేర్లు పెడతా ఉంటే పరలోకం ముందున్న దేవుడు సాటైన సహాయం ఏదైనా దొరుకుద్దేమని చూశాడు, గాని ఏమీ దొరకల ఆయనను అనే మాటలు మనం చూడాల్సిందే. అప్పుడు గాఢ నిద్ర కలగజేసి ఏం చేశాడు, తన యొక్క ఎముకల్లో నుంచి ఒక ప్రక్కటి ఎముకను తీశాడు. అక్కడ ఎలాంటి రక్తము చిందించబడలేదని మనం చూస్తూ ఉంటాం. కానీ మనం గ్రహించవలసింది ఏంటంటే, అక్కడ రక్తం కార్చాడు ఆదాం, తన యొక్క దేహంలో నుంచి రక్తం ఒలికించాడు. ఆ ఎముకను తీసినప్పుడు మనం చూడాల్సినట్టుంది ఆ ఆత్మీయమైనటువంటి సంగతి గ్రహింపు అదే. అప్పుడు ఆదాం యొక్క దేహంలో నుంచి ఆ ఎముకను తీయబడినప్పుడే ఆదాము దేహంలో నుంచి రక్తం కూడా కారుతూ వచ్చింది. అప్పుడు ఆ ఎముక ద్వారా ఏం కలుగుతూ వచ్చింది, ఒక అందమైనటువంటి స్త్రీని తయారు చేస్తూ వచ్చాడు. అందుకని చూడండి, తన గ్రహింపులో ఎప్పుడైతే ఆ ఎముక ద్వారా ఒక పరిపూర్ణమైన సౌందర్యవతిని అవను తీసుకుని తయారు చేసుకుని వచ్చి దేవుడు ఆదాం ముందు నిలబడితే ఆదాం అంటాడు, నా మాంసములో మాంసము నా ఎముకల్లో ఎముక అని అంటాడు. ఇప్పుడు ఏం చేశాడు అక్కడ, అప్పుడు హత్తుకున్నాడు. అప్పటి వరకు ఆదాం యొక్క దేహము పరిపూర్ణం అయింది, కానీ పరిపూర్ణం కానిది ఎప్పుడు అనంటే తన దేహములో నుంచి ఎప్పుడైతే ఒక ఎముకను తీశాడో ఆదాం యొక్క దేహము అపరిపూర్ణంగా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఎముకలో నుంచి మరి ఒక స్త్రీని తయారు చేసుకుని సాటైన సహకారిగా ఆదాం యొద్దకు తీసుకురాబడుతూ వచ్చిందో, అలాగే అప్పుడు ఆదాము తనను హత్తుకుంటూ వచ్చాడో, అప్పుడు తన యొక్క దేహము మరా పరిపూర్ణమవుతా వచ్చింది. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. దీన్నే చర్చి అనే మాట లేదంటే సంఘం అనే మాటలో మనం చూస్తే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అనంటే, ఆనాడు ఆదాము తన యొక్క భార్యను సంపాదించుకోవడానికి ఆ ఏదైనా తోటలో తన యొక్క రక్తాన్ని కార్చవలసి వచ్చింది, తన యొక్క రక్తాన్ని చిందించవలసి వచ్చింది. అలాగే క్రీస్తు వధువుగా ఉన్నటువంటి సంఘము కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన యొక్క రక్తాన్ని కార్చి తను సంపాదించుకుంటూ వచ్చాడు. అందుకని ఎలాగంట, లోకములో నుంచి. అందుకని ప్రమేయం వల్ల ప్రతి ఒక్కరూ కూడా పాపులమే. అందుకని తిమోతికి రాసిన పత్రికలో తెలియజేస్తాడు, మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవజ్ఞానం కలిగి ఉండాలి. ప్రేమను మనుషులందరూ కూడా ఈ రక్షణ అనుభవం చేస్తూ వచ్చాడు. ఆయన ప్రతి ఒక్క మనుషుడి కొరకు రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. ఆయన యొక్క రక్తము ద్వారా ప్రతి ఒక్క మనుషుడిని విమోచిస్తూ ఉంటున్నాడు. ఎవరు దీన్ని గ్రహిస్తున్నారో వారికి అర్థమవుతోంది, ఆ ప్రభు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, నా కొరకు ఆ రక్తాన్ని కార్చాడు అనే సంగతిని మనం గుర్తిరిగినప్పుడు, అప్పుడు మనము ఈ లోకంలో నుంచి దేవుడు మనల్ని ఎందుకొరకు ఏర్పరచుకుంటూ వచ్చాడో మనకు అర్థమవుతా ఉంది. క్రీస్తు యొక్క సంఘపు వధువుగా ఈ రోజు నీవు నేను మనందరూ కూడా సిద్ధపరచబడుతూ ఉంటున్నాం. ఆనాడు తన యొక్క రక్తాన్ని కార్చి ఆదాము తనకు భార్యను మరి సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆత్మ సంబంధమైన పెండ్లి కుమార్తెగా మనల్ని ఎంచుకున్నట్టు కొరకై ఆయన కూడా తన యొక్క రక్తాన్ని కార్చవలసి వచ్చింది. ఆ రక్తాన్ని కార్చినప్పుడే ఆ సంఘం అనేది అది తయారవుతా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే సంఘము ఆ ప్రభుతో కలుసుకుంటుందో అప్పుడు క్రీస్తు ప్రభు కూడా పరిపూర్ణుడిగా, అంటే ఇప్పుడు పరిపూర్ణుడు కాదని మనం అర్థం చేసుకోవడం అలా కాదు, ఆధ్యాత్మిక సంగతిని మనం గ్రహించడానికి మనసున్నప్పుడే ఇలాంటి విషయాలు మనం గ్రహించగలుగుతాం. క్రీస్తు పరలోకంలో ఎలా ఉన్నాడు, వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు అనంటే మనకు ఏమర్థం అవుతుంది, ఆయన యొక్క గాయాలు ఇంకా అలాగే ఉన్నాయి. ఎప్పుడు అది తగ్గిపోతుంది లేదంటే గాయాలు మానుకుంటేనంటే ఈ క్రీ సంఘము వధువుగా సిద్ధపడి ఆయనను కలుసుకున్నప్పుడు ఆయన యొక్క గాయములు అన్ని కూడా మొత్తం కూడా తొలగించబడతాయి. ఇప్పుడు వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఆయన పరలోకంలో మనకు కనపడుతూ ఉంటున్నారు. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా చూసారా, వధింపబడిన గొర్రెపిల్ల అని మాట్లాడతాడు ఆరాధనప్పుడు కూడా. ఎందుకొరకు, ఆయన వధించబడ్డాడు, ఆరోహణ అయ్యాడు, వెళ్ళిపోయాడు కదా, మరలా వధించబడిన గొర్రెపిల్లని ఎందుకు మనం మాట్లాడాలి ప్రకటన గ్రంథంలో, అదంతా కూడా భవిష్యత్తును చూపిస్తున్నాడు కదనంటే, ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏనైనా గొప్ప ఆత్మీయ సంగతులు రాయించాడు ప్రభు. ప్రేమినుగా ఇక్కడ లోకములో నుంచి మనల్ని ఎందుకొరకు ఏర్పరచుకుంటూ వచ్చాడనంటే ఆయన నిశ్చలమైన రాజ్యంలోనికి మనల్ని ప్రవేశపెట్టడానికి. మొదటిగా చూసాం ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషము, అంటే పరిపూర్ణమైన సంతోషాన్ని ఆనందాన్ని మనకిచ్చుట కొరకే మనల్ని ఏర్పరచుకుని నియమించుకుంటూ వచ్చాడు. రెండోదిగా మనం చూసినప్పుడు పాపలోకములో నుంచి, అంటే ఆ గూబిగల లేదంటే లోకము మాయలు ఆకర్షణ అనే ఊబిలో నుంచి మనల్ని లాగివేసి నిశ్చలమైన రాజ్యంలో ప్రవేశపెడుతూ వచ్చాడు. ఇది రెండవది. మూడవదిగా ఇక్కడ మనం ఇంకొక మాట చూసుకుని నేను ఆరాధనకు తీసుకుని వెళ్తా. ఇక్కడ మనం గ్రహించవలసిన గొప్ప సంగతి ఏంటంటే, ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట తెలియజేస్తూ వచ్చాడు. ఇక్కడ చూడండి 13వ వచనంలో, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు, నేడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితుల ఎందురు. ఈ మాట చూడండి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉంటారు. కాబట్టి ఇప్పుడు 15వ వచనం అంటాడు, దాసుడు తన యజమానుడు చేయదానని ఎరుగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా, ఎందుకొరకు పిలుస్తున్నాడు? దాసులని పిలవకోకుండా, శిష్యులని పిలవకోకుండా స్నేహితులని ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకనగా, నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. ఈ మాట అర్థం కావాలి ప్రేమినుల్లా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక యజమానుడు ఒక దాసుడు ఉన్నప్పుడు యజమానుడి దగ్గర ఏమేమి ఉన్నాయో, యజమానుడు మరి ఎలా ఉంటాడో, ఏం దాని యొక్క సంగతులు ఏంటో దాసుడికి తెలియజేయబడవు. యజమానుడు ఏం చెప్తాడో దాన్ని చేయటం మాత్రమే దాసుడు. పైపెచ్చు యజమానుడి యొక్క మరి స్థలంలోనికి ధైర్యంగా వెళ్లాలంటే దాసుడు వెళ్ళలేడు, అంటే ఆ ఇంటిలోనికి ప్రవేశించలేడు, ఇంట్లో ఏముందో తెలుసుకోలేడు. ప్రేమనదా వాడి యొక్క పరిస్థితి ఏంటంటే పిలిస్తేనే లోపలికి వెళ్ళాలి, అది కూడా భయం భయంగా పోతాడు. అదే ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, స్నేహితులు ఎలా ఉంటారు? ఒక స్నేహితుడు ఎలా ఉంటాడు, ఆ స్నేహితుడు కూడా తన పక్కనే ఉంటాడు. కాదు చూడండి, తల్లిదండ్రులకు కూడా ఆ స్నేహితుడు ఆ రహస్యాలను చెప్పడమో గాని తన స్నేహితుడు మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకుంటాడు. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు ఇక్కడ వాడినటువంటి మాటలు లోతైనటువంటి సత్యం ఏంటంటే, ప్రేమేనగా ఇక నేను మిమ్మల్ని దాసుడని పిలవక, ఎందుకనంటే అక్కడ యజమానుడు చేయవాటిని దాసుడు ఎరగడు ఆ మాట అందుకని రాయించాడు మనకు అర్థం కావడానికి. ఇక్కడ చూడండి, దాసుడు తన యజమానుడు చేయదనని ఎరుగడు గనక. కాబట్టి అక్కడ దాసుడికి యజమానుడి కన్నా భేదాన్ని తొలగించి వేసి ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకొరకు? ఈ మాట అర్థం కావడానికి మరొక వ్యక్తిని మీకు చూపిస్తాను. పేతురు గారు ప్రభుతో పాటు తిరిగినటువంటి వ్యక్తి, ప్రభుతో పాటు భోజనం చేసిన వ్యక్తి, ప్రభుతో పాటు మరి అనేకమైనటువంటి ఆయన బోధ చేస్తున్నప్పుడు విన్నాడు, ఆయన అద్భుతమైన కార్యాలు చూశాడు, ఆయన యొక్క సూచక్రియలను చూశాడు. అంత మాత్రమే కాదు గాని ఆయనతో పాటు తిని తిరిగి ఆయనతో పాటు బస చేసినటువంటి వ్యక్తి పేతురు గారు. అంత మాత్రమే కాదు గాని ఆయనతో పాటు స్నేహించిన వ్యక్తి. అయితే మత్తయి సువార్త 16 అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రభు అంటున్నాడు, అయ్యా నా గురించి ఏమనుకుంటున్నారు? ఇది శ్రేష్టమైన ప్రశ్న. ప్రతి ఒక్క విశ్వాసి నాకు గమనంలోకి తీసుకొచ్చాడు ప్రభు. చూడండి, ప్రతి ఒక్క విశ్వాసి తను పరీక్ష చేసుకోవాలి. ఎదుటిగా ఉన్నటువంటి విశ్వాసులు నా గురించి ఏమనుకుంటున్నారో కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మన ప్రవర్తన బట్టే వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే ఆనాడు యేసుక్రీస్తు ప్రభు కూడా అక్కడ నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రశ్నించినప్పుడు నీవు నేను కూడా మనం గురించి మనం ప్రశ్నించుకోవాలి. అంటే విశ్వాస జీవితంలో ఆత్మ సంబంధమైన విషయాలలో, దైవికమైన సంగతుల విషయాలలో మనం ఎలా ఉంటున్నాము, అలా మన గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాలు మనం కూడా గ్రహించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ అనేకులు ఆయన రెట్లుగా చెప్పాడు. ఒకళ్ళు ఇర్మియా అంటున్నారు, ఒకళ్ళు బాప్తిస్మిచ్చేవాని అంటున్నారు, ఒకళ్ళు తిండిపోదు అంటున్నారు, ఒకళ్ళు మద్యపాని అంటున్నారు, ఒకళ్ళు దయ్యాలకు అధిపతి అంటున్నాడు. రకరకాలుగా అయ్యా మీరైతే ఏమనుకుంటున్నారంటే పేతురు గారు అంటున్నాడు, నీవు సజీవుడైన దేవుడు కుమారుడైన క్రీస్తువు అంటున్నాడు. వెంటనే ప్రభు ఏమన్నాడంటే, అయ్యా పేతురు, అయ్యా సీమోను, ఈ సంగతి నరమాత్రులు అంటే రక్తమాంసములు లేదంటే శరీరం కలిగిన వాళ్ళు అంటే మనుషులు ఎవరు కూడా నీకు తెలియచేయలేదు. ఎవరు తెలియజేశారంట? పరలోకమందున్న నా తండ్రియే ఇది బయలుపరిచాడు. ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రేమేం కదా, ఎప్పుడైతే ఆ ప్రభుతో మనం స్నేహిస్తామో, ఆ యొక్క దేవునితో మనకు సహవాసం ఏర్పడుతుందో, అప్పుడు ఆది కాండములో ఉన్నటువంటి విషయం ఏంటి, అక్కడ సంగతి మనకు రాయబడింది 2 అధ్యాయంలో మనం చూసినప్పుడు, అక్కడ ఏదైనా తోటలో ఒక జీవవృక్షం ఉంది, ఆ జీవవృక్ష ఫలాలు తినమని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. జీవవృక్ష ఫలాలు తిన్నప్పుడు ఏం కలుగుతుంది అని అంటే, జీవవృక్షాలు ఫలాలు తిన్నటువంటి మానవుడి యొక్క జీవంలోనికి దేవుని యొక్క జీవం రావాలి, మానవుడి యొక్క జీవంతో దేవుని యొక్క జీవము ఐక్యపరచబడాలి. అప్పుడు మానవుడు దేవుని యొక్క జీవాన్ని పొందుకొని దేవుడు అంటే ఏంటో, దేవుడు ఎలా ఉంటాడో, దేవుని యొక్క సంగతులు ఏంటో, దేవుని యొక్క మరి ఆయన ఏం చేయదలుచుకున్నాడో అవన్నీ కూడా లోకములో తెలియజేయగలుగుతాడు. అందుకనే అక్కడ జీవవృక్ష ఫలాలు పైపెచ్చు అది అంత మాత్రమే కాదు గాని మానవుడి యొక్క జీవంలోనికి దేవుని యొక్క జీవం వచ్చినప్పుడు ఇక మనిషి నిరంతరము జీవించే శక్తిని కలిగి ఉంటాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఈనాడు ఆదాము చేసినటువంటి తప్పిదం, అక్కడ జీవవృక్ష ఫలాలను తినటానికి బదులుగా అక్కడ మంచి చెడులు తెలివించే వృక్ష ఫలాలను తింటాడు. దాన్ని బట్టి ఇదంతా కూడా మనకు కలుగుతూ వచ్చింది. ప్రేమేందా అది స్వయం చిత్తం. మానవుడికి మరి దేవుడు తినేస్తంటే మరి దేవుడు ఆపలేడా? అంత సర్వాధికారం కలిగిన దేవుడు అంటే అలా కాదు. మానవుడు దేవుని చేత నిర్మించబడినప్పుడే ఆయన స్వయం శక్తి అంటే ఇక్కడ స్వయచిత్తం అంటే విల్ ఆఫ్ గాడ్ అని కాదు ఇక్కడ. లేదంటే దేవుడు ఏం చెప్తే అదే చేస్తాడంటే మానవుడు రోబోటిక్ అయిపోవాడు. రిమోట్ ఆపరేటర్ లాగా ఆ రిమోట్ మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు ఒక బొమ్మ ఎలా తిరుగుతూ ఉంటుందో మానవుడి యొక్క జీవితం కూడా అలాగే ఉండేది. కానీ అలా కాదు, మానవుడు తనంతట తాను మరి ఆ యొక్క నిర్ణయక శక్తిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క శక్తిని బట్టే, స్వయం చిత్తాన్ని బట్టే ఆ జీవవృక్ష ఫలాలకు బదులుగా ఆ యొక్క మంచి చెడులు తెలివినిచ్చే ఫలాలను తిన్నట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ఇక్కడ ఆ జీవవృక్ష ఫలాలను తిన్నప్పుడు మనకేమర్థం అవుతుందనంటే ఆ మానవుడి యొక్క జీవనానికి దేవుని యొక్క జీవం వచ్చినప్పుడు దైవికమైన సంగతులన్నీ కూడా గ్రహించబడతాయి. అందుకని ప్రభు యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పినటువంటి సంగతిలో మనం గ్రహించవలసిన గొప్ప ఆధ్యాత్మిక సంగతి ఏంటంటే ఇక్కడ పేతురు యొక్క జీవంలోనికి దేవుని యొక్క జీవం అనేది సమృద్ధిగా ప్రవహిస్తూ వచ్చింది తన యొక్క జీవంలో. ఇది శ్రేష్టమైన మాట. అందుకనే పేతురు గారు గ్రహించగలుగుతూ వచ్చాడు, ఈయన క్రీస్తు, ఈయన మెస్సియా, ఈయన సర్వాధికారైన దేవుడు అని గ్రహించగలుగుతూ వచ్చాడు. ప్రేమీనులగా ఈ మాటలు మనం వింటున్నటువంటి మన యొక్క జీవితాల్లో నీవు నేను కూడా గ్రహించవలసిన గొప్ప సంగతి ఇదే. అక్కడ మనము దాసులని పిలవక స్నేహితులని ఎందుకు పిలుస్తున్నాడంటే దేవుని యొక్క సంగతులన్నీ కూడా, ఆ రహస్యములన్నీ కూడా, మర్మములన్నీ కూడా నువ్వు గ్రహించాలి, నువ్వు తెలుసుకోవాలి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనతో ఉండి, మనలో ఉండి మనకు బోధించుట కొరకై, సమస్తమును మనకు తెలియజేయుట కొరకై ఆయన మనకు అనుగ్రహించడని చెప్పి గుర్తెరిగేవా? ఈనాడు ఉన్నటువంటి విచారకరమైన విషయం ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంను మనం కోరుకోపోతున్న కారణాన్ని బట్టే దైవికమైన సంగతులు మనకు అర్థం కావట్లా. దేవుడు మనకు ఎందుకు వరకు ఏర్పరచుకున్నాడో, లోకంలో నుంచి ఏర్పరచుకుని నియమించుకుంటూ వచ్చాడో మనకు అర్థం కావట్లేదు. ఓ ప్రేమైనటువంటి దేవుని యొక్క ప్రజలారా, ఈ మాట చూడండి, పేతురు గారి యొక్క జీవంలోనికి తండ్రి అయిన దేవుడు తన యొక్క జీవమును పంపటం ద్వారా, ఆ యొక్క జీవము తన యొక్క జీవములో సమృద్ధిగా ప్రవహింపచేయటం ద్వారా పేతురు గారు సమస్తాన్ని గ్రహించగలుగుతూ వచ్చారు. కారణమేంటి? కారణమేంటి? పేతురు గారు యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్నాడు. కారణమేంటి? అలా వెంబడిస్తున్న పేతురు యొక్క జీవితంలో ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని అంటున్నాడు. చూస్తారా, అందుకనే మొదటి కొరింథి పత్రికలో ఈ గొప్ప రహస్యాన్ని రాశాడు పౌలు గారు. 1:9 ఇదిగో ప్రభు యొక్క సహవాసానికి మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. అంటే ఈ సహవాసం ఎందుకొరకు ఏర్పాటు చేశాడు? ప్రభుతో మనకి ఇచ్చిన సహవాసం ఎందుకొరకనంటే పరలోక సంగతులు నీకు తెలియజేయాలి. అక్కడ రాయబడిందిగా, జీవమార్గమును నీకు బోధించట కొరకు, జీవమార్గమును నీకు తెలియజేయట కొరకు. కీర్తన గ్రంథం 16:11 చూపించని మాటను మీకు. ప్రేమిన వల్ల ఆయన యొక్క సన్నిధానంలోనికి, ఆయన అంత మాత్రమే కాదు లోకంలో నుంచి మనల్ని ఏర్పరచుకుని ఆయన సన్నిధిలోనికి తీసుకొచ్చిన ప్రాముఖ్యమైన సంగతి అంత మాత్రమే కాదు గాని స్నేహితులను ఎందుకు పిలుస్తున్నాడనంటే ప్రతి ఒక్క విషయాన్ని నీకు తెలియజేయట కొరకాయి, ప్రతి ఒక్క సంగతిని నీకు విశదపరచట కొరకాయి, ఆ సంగతిని నీకు బయలుపరచట కొరకాయి ఆయన నీకు స్నేహితులను పిలుస్తున్నాడు. ప్రభు మన కొరకు ఎంతకంటే ఇంకేం చేయాలా? ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు, పాపలోకమైనటువంటి ఆ జిగటగల దొంగ ఊబిలో నుంచి పైకి లేవనెత్తాడు, నిన్ను ప్రత్యేకపరిచాడు, ఆయన సన్నిధానంలోకి తీసుకుని వచ్చాడు, నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చాడు, గతించిపోయే వాటిలో నుంచి, నశించిపోయే వాటిలో నుంచి నిన్ను వేరు చేసి నిశ్చలమైన దేవుని యొక్క రాజ్యంలోకి తీసుకుని వచ్చాడు, ఆయన ఏంటో నీకు బయలుపరచుకుంటున్నాడు, ఆయన సంగతి ఏంటో తెలియజేస్తున్నాడు, ఆయన సంకల్పం ఏంటో తెలియజేస్తున్నాడు, ప్రేమిగా నువ్వు పొందుకోబోయే స్వాస్థ్యం ఏంటో తెలియజేస్తున్నాడు. ఎంతకంటే దేవుడు మనకి ఇంకేం చేయాలా? అర్థమైతే ధన్యులము, అర్థం కాకపోతే ఎంతకంటే మనకంటే ఇంకా దౌర్భాగ్యుడు ఇంకెవడున్నాడు. ప్రేమైనదా, కాబట్టి ప్రభు మన కొరకు చేసినటువంటి ఈ గొప్ప సంగతిని తలపోసుకుని మనం ఆయన ఆరాధించే బదులమై ఉన్నాం. ప్రభు యొక్క దినము ఆయన ఆరాధించే బదులమై ఉన్నాం. ఆయన యొక్క రక్తం చేత విమోచించబడిన ప్రజలు. నేను ముగిస్తున్నాను. ఈ మాటలు మనం గ్రహింపులను తీసుకుని వద్దాం. ప్రేమైనదా, ఈ సంగతులు నీకు అర్థం కావటం కొరకే ఆయన తెలియజేస్తుంటున్నాడు. కాబట్టి ఆయన ఈ రీతిగా తన దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్న సంగతులు మనం గ్రహించినప్పుడే ఆయన చూడండి, ఈ 3 చాలు మనం ఆరాధించడానికి, మనకు సంతోషం అనుగ్రహించడానికి, ఆ సంతోషం పరిపూర్ణమైన దానిగా చేయటం కొరకు, అంత మాత్రమే కాదు గాని ఇంకోటి నిశ్చలమైన రాజ్యము లోనికి ప్రవేశించడానికి దాని కొరకు ఎందు కొరకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆనందాన్ని సంతోషాన్ని నీకిచ్చి ఆ జీవ మార్గం నీకు తెలియజేయట కొరకే నిన్ను ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఇక్కడ స్నేహితులని పిలుస్తూ ఉంటున్నాడు. ప్రేమ ఎలాంటి ఇది లేకోకుండా ఆ ప్రభు ఏమై ఉన్నాడో మనల్ని కూడా ఆ రీతిగా అంటే క్రీస్తు యొక్క సారీపంలోనికి సమరూపం గల వారిగా మనం తీసుకొస్తున్నాడు అని చెప్పి మనకు అర్థమవుతుందా? అర్థమవుతుంది దానిలో. ఎందుకంటే ఆ ప్రభు మనకి ఇంకేం చేయగలుగుతాడు? కాబట్టి ఈ విషయాలను తలపోసుకుని ప్రభు యొక్క పరిశుద్ధ దినంలో ప్రభును ఆరాధించుకుందాం. అటు కృప దేవుడు మనకందరూ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రజలారా.